for this month. ఒక్కసారి ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో ఆయన వాగ్దానం చేస్తున్న మాటను ఒకసారి చూద్దాం. కీర్తనలు 33:20-21. Psalm 33:20-21. మనతో ఆయన ఇచ్చేటువంటి మాట ఎంత స్పష్టంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 33:20-22. మనము యెహోవా పరిశుద్ధ నామము అందు నమ్మకించున్నాం, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమును అయ్యున్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెడుచున్నాం, నీ కృప మా మీద ఉండునుగాక. ఆమేన్. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నిజానికి ఈరోజు మీరు ఎవరు నమ్ముతున్నారు? ఆ ప్రభుత్వాన్ని నమ్మారా, లేక తన ప్రజలు నమ్మారా, లేక ఎవరిని ఎవరి మీద మీరు నమ్మకం ఉంచుతున్నారు? ఆయన మీ మీద ఉంచిన ఒకే ఒక గొప్ప నమ్మకం ఏంటి అని అంటే, మీ విషయంలో ఆయన తన నామమును మీరు నమ్మకించారు అన్న విషయాన్ని ఆయన చెప్తూ, ఆ నమ్మకం విషయంలో ఆయన నీ గురించి చెప్పినటువంటి చక్కటి స్పష్టత చూడండి. ఆయన ఏమన్నాడంటే, ఆయనను బట్టి మన హృదయము సంతోషిస్తుంది. నిజంగా నీ హృదయం దేన్ని బట్టి సంతోషిస్తుంది, ఎవరిని బట్టి సంతోషిస్తుంది? ఆయన లేకపోతే నీవేమై ఉండేదానివి, ఏమై ఉండేవాడివి? ఆయన కాక ఆయన లేక మనం ఊహించగలమా? ఈరోజు మన శక్తి బలాలు కానీ, మనకున్న జ్ఞాన వివేచనలు కానీ, తెలివితేటలు కానీ, చదువు కానీ, కుటుంబాల గౌరవాలు కానీ, ఇలాంటివి ఏవైనా మనము ఆయన లేకుండా ఎప్పుడు కూడా గొప్ప చేయబడలేమనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. రెండవది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమును అయ్యున్నాడు. నీకు ఆల్వేస్ ఆల్ ద టైం నీకు చేసే గొప్ప సహాయము దేవుని వల్ల కలిగింది, దేవుని నుంచి వచ్చింది. ఈరోజు మనం బ్రతకటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, సమస్యలు అయితే చనిపోగలిగినంత, లేక చెప్పుకుని బాధలు బట్టి విడిచిపోగలిగినంత అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అద్భుత సహాయకుడు నీ దగ్గరగా ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు ఆ దారిలో వెళ్ళలేదు, అవి నీకు తెలియదే తెలియదు, కానీ కొన్నిసార్లు ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసి వచ్చింది. అలాంటి సమయంలో కూడా నీకు సహాయకుడుగా దేవుడే ఉంటానని నీతో చెప్తున్నాడు. నువ్వు చేసే పని ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన నీకు సహాయకుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన నమ్మావు కాబట్టి. అక్కడ వచనంలో ఆయన అంటున్నాడు, మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాం, నీ కృప మా మీద ఉండనుగాక. దేవుని కృప మీ మీద ఉండబోతా ఉంది. నువ్వు ఎలాంటి వాడువని, ఎలాంటి దానివని, ఏ పరిస్థితుల్లో నీతి భక్తి పరుడు అని ఆయన ఆలోచించలేదు. కానీ ఆయన తన సంపూర్ణమైన కృపను నీ పక్షంగా ఇవ్వడానికి ఈరోజు చాలా ఆశగా ఉన్నాడు, ఆసక్తిగా ఉన్నాడు, ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కృప అంటే మనందరికీ తెలుసు, మనం చేయలేనిది, మనం పొందలేనిది, మనకు అర్హత లేనిది. దేవుడు తన దయను బట్టి నీ జీవితంలో కలుగు చేసుకుని, నీకు ఇచ్చి, నిన్ను లేపి, నిన్ను బలపరిచి, నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడగలిగేటట్లు చేసిన దేవుడు ఉన్నాడు. అంత కృప చేత నిన్ను దర్శించడానికి ఆయన ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని కృప మీ మీద ఉంది, దేవుని సహాయం నీకు దొరుకుంది, నువ్వు ఆయన కొరకు కనిపెట్టు, ఆయన బట్టి సంతోషించు, ఆయన ఎందు నమ్మకం ఉంచు, ఆయన కృప నీ మీద ఉంది. ఆమేన్. ఈ మాట బైబిల్లో నీ కొరకు చెప్తున్నాడని చెప్పండి. ఒక్క విషయాన్ని హృదయంలో నుంచి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నమ్మల్లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు మీ పక్షంగా మాట్లాడుతూ మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనతో ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించుకుందాం. 1 యోహాను 2:1, 1 జాన్ 2. 1 యోహాను 2:28. 1 జాన్ 2:28. 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మొదలప్పుడు ఆయన రాకడు ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు, మీరు ఎవరి ఎందు నిలిచి ఉండాలి? ఆయన యందు నిలిచి ఉండండి. ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఈరోజు ప్రభు మనల్ని ఆ విషయాన్ని నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. ఆయన వస్తాడని గ్యారంటీ, మనం నిలబడడం గ్యారంటీ. అయితే సిగ్గుపడతాం, లేకపోతే నిలబడతాం, రెండో జరుగుద్ది. ఒకవేళ ఉదాహరణకి మన ఇంటిలో చిన్నపిల్లలు ఎవరైనా సరే
అంటే ఊహ తెలిసి ఒక 4-5 తరగతుల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు తప్పిదం చేశారనుకోండి, ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు, వాళ్ళు తిరిగి అమ్మా నాన్న వచ్చేటప్పుడు ఆ తప్పు దొరికిపోతామని వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారా, భయంతో ఉంటారా? ప్రతిరోజు ఎలా ఉంటారు? ఆ తప్పు బయటపడినంత వరకు ఎలా ఉంటారు? ఎప్పుడు బయటపడిపోద్దో బాబోయ్ అన్నట్లుగా భయం భయంగా ఉండేటప్పుడు తల్లిదండ్రులకు ఫేస్ చేస్తారా? వాళ్ళు ఎదురుపడతారా? ఏదైనా ధైర్యంగా వాళ్ళ దగ్గర నిలబడడానికి ప్రయత్నం చేస్తారా? ఎదురుపడలేరు, భయపడతారు, సిగ్గుపడతారు, ధైర్యంగా ఉండలేరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన అధికారం మీద, లేక మన పై స్థాయిలో ఉండే, లేక మనము బాధ్యతను తీసుకున్నటువంటి, మనము లెక్క అప్పచెప్పాల్సిన వ్యక్తులకే మనం ఇలాంటి విషయాల్లో భయపడితే మరి ప్రభు విషయంలో మనం ఎలాంటి విషయాన్ని ఆలోచించాలి? ఆయన బయటపడి చెప్తుంది ఖచ్చితంగా ఆయన రాకడి ఎందు మనం ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఎలా ఉండాలంట? ధైర్యముగా నిలబడడానికి మనం ఆయన ఎందు ఏం చేయాలట? ధైర్యము కలిగి ఉండేటట్లు ఆయన ఎందు నిలిచి ఉండాలి. ఒకసారి నిలిచి ఉండడం, ఆయనలో నిలిచి ఉండడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ, నేను క్రైస్తవుడని, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను ప్రభు బల తీసుకుంటున్నాను, నేను సంఘంలో ఉన్నాను, నాకు బైబిల్ చదవడం తెలుసు, నాకు ప్రార్థన చేసుకోవడం తెలుసు అనుకున్న చాలా మందికి తెలియాల్సిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి, నువ్వు దేవునితో నడుస్తున్నావా, దేవుడు నీతో నడుస్తున్నాడా? వింటున్నారన్నమాట, నువ్వు దేవునితో నడుస్తున్నావా, దేవుడు నీతో నడుస్తున్నాడా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు మాతో నాతో నడుస్తున్నాడని చెప్తున్నారా, లేదు మేము దేవునిలో దేవునితో నడుస్తున్నామని చెప్పుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్కే కనపడదు. దానికి తెలిసి నీ ఆన్సర్ ఏంటంటే, మేము చచ్చికెళ్తున్నాం కదా పాస్టర్ గారు, మేము క్రైస్తవులం కదా, రేపేళ్ళు క్రిస్మస్ వస్తే మేము ఇల్లంతా డెకరేషన్ కూడా చేస్తాం కదా, ఆ పైన స్టార్ కూడా కడతాం కదా, మీ క్రిస్టియన్స్, మా ఇంట్లో బైబిల్ ఉంది, మీకు తెలీదా? మీరు ప్రార్థన పెడతారు కదా మా ఇంట్లో, మొన్నే సువార్త జరిగింది మా ఇంట్లో, అప్పుడప్పుడు మీటింగ్లు జరుగుతాయి మా ఇంట్లో. దట్ మీన్స్ మేము దేవునితో ఉన్నాము, మేము దేవుణ్ణి తెలుసుకుని ఉన్నాము, మేము దేవునితో బ్రతుకుతున్నాము. కానీ దేవుడు మాతో ఉన్నాడా? దేవుడు మాతో నడుస్తున్నాడా? దేవుడు మా యందు ఆనందించగలుగుతున్నాడా? మనము దేవుని యందులో ఉన్నామా? ఈ రెండు ప్రశ్నల దగ్గర ప్రతిసారి నీ హృదయంలో నుంచి ఒక క్వశ్చన్ మార్క్ నిలబెడతా ఉంటుంది. పిల్లలు, చిన్నపిల్లలు, క్రిస్టియన్ కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి పిల్లలకి దేవుడు మనతో నడుస్తున్నాడని చెప్తారా, మనం దేవునితో నడుస్తున్నామని చెప్తారా తల్లిదండ్రులు? మీరు ఏం చెప్తారు? చాలా సార్లు మీరు చెప్పే విషయాలలో ఏవైనా అభివృద్ధి పొందినప్పుడు, ఆశీర్వాదాలు దొరికినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, విడుదలను కలిగినప్పుడు, ఏదైనా విజయాలు దొరికినప్పుడే మీరు చెప్తారు, అరే ఇదంతా దేవుడి వల్ల జరిగింది రా అని. ఒక్కప్పుడు ఎవరి వల్ల జరిగింది? నీ వల్ల జరిగింది. నీ జీవితం, నీ ఆలోచన, నీ ఇష్టం, నీ బలం, నీ చిత్తం. మరి ఎలా దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవునితో నిలిచి ఉండడం అంటే ఇట్స్ నాట్ విత్ చర్చ్, ఇట్స్ నాట్ విత్ బైబిల్, ఇట్స్ నాట్ విత్ సంథింగ్. క్రైస్తవ సాహిత్యంలో పదాలు తెలిసినంత మాత్రంలో, పాటలు పాడినంత మాత్రంలో, ఆరాధన చేసినంత మాత్రంలో, ప్రార్థనలు జరిగించుకున్నంత మాత్రంలో, పాస్టర్లు తెలిసినంత మాత్రంలో నీతో దేవుడు నడుస్తున్నాడు అనుకుంటే అది అబద్ధం. మరి ఆయన యందు మనం నిలిచి ఉండడం అంటే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడినటువంటి మాట ఒకసారి చదువుదాం. John 15:7, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ద్రాక్షవల్లి యొక్క ఉపమానాన్ని ఆయన మనతో మాట్లాడుతూ ఆయన స్పష్టంగా 7వ వచనంలో చెప్తున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి. ఏముండాలి? నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. నిలిచి ఉండకపోతే ఏమవుతుందో ఆ కింద విషయాలు చెప్తా. 5వ వచనంలో కూడా ఉంది, నా యందు నిలిచి ఉండును. ఏమిటి నిలిచి ఉండడం? నిలిచి ఉండడం, నిలిచి ఉండడం. What's standing in Christ? What's abiding in Christ? ఏంటి యేసు ప్రభువులో నిలిచి ఉండడం అంటే ఏంటి? ఏం తెలిసింది? ఈరోజు ఆత్మీయ జీవితపు విశ్వాసాలు ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే, దేవుని సంబంధమైన విషయాలు మనకు తెలుసుకుంటున్నంత మాత్రంలో, ఎక్కువగా వింటున్నంత మాత్రంలో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటున్నాం. ఈరోజు కొంచెం లోపలికి వెళ్ళి ఏంటి ఆ విషయంలో ఆ ప్రత్యక్షత ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, John 14:10-11, 10-11, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందు నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచూ తన తండ్రి క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రిని ఉన్నామని నమ్ముడి లేదా? ఈ క్రియల నిమిత్తమైనను నన్ను
నమ్. యేసు క్రీస్తు వారు మనకి చూపించిన జీవితంలో హీఈస్ నాట్ అన్ అలోన్. ఆయన ఒకటి కాదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పనా, మనందరికీ తెలిసినటువంటి మూడు భాగాలుగా కనిపించినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, భూమి మీద ఏకకాలం పనిచేసేటప్పుడు ఐదర్ టు ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేరు. ఒకరు సపరేట్ గా ఉంటారు, ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు. ఏమిటి ఆ విషయాన్ని మీరు ఆలోచిస్తే ప్రత్యక్షంగా మనం గమనించండి. ఆయన చెప్తున్నాడు, తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, ఉండి వారిద్దరూ కలిసి ఈ పనులు చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే ఒంటరిగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఒంటరిగా ఉండుట అనే విషయంలో రెండు సాదృశ్యాలు మనకి ఇవ్వబడ్డాయి. ఒకటి, నీయందు నిలిచి ఉండే ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు, లేదు నీతో ఎల్లకాలం ఉండడానికి నీకు సహాయకురాలుగా ఇచ్చిన భార్య లేక భర్త స్థానంలో ఇద్దరిని పెట్టాడు. ఇట్స్ అలోన్ అనే విషయంలో ప్రతిసారి దేవుని యొక్క ప్రత్యక్షత మనతో చెప్తున్నాడు, రెండు ఇద్దరం కలిసి పనిచేస్తాం మీతో, ఇద్దరు కలిసి. ఇప్పుడు నీవు మీతో పాటు ప్రభు రెండు ఇద్దరు కలిసి పనిచేయగలగాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం అలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించండి. ఈ టెంపరీ లైఫ్, ఈ భూమి మీదకి వచ్చినటువంటి విషయాల్లో మనందరికి అర్థం కావాల్సింది, ఎవరి దగ్గరైతే ఈ టెంపరీ లైఫ్ లో కావలసినవన్నీ ఉన్నాయో ముందు తెలియాలి. ఈ తాత్కాలికమైన భూమి మీద జీవించుతున్న జీవితకాలంలో నీకు కావలసినవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? నెంబర్ వన్, దేవుని దగ్గర ఉన్నాయి. ఎవరు ఉచితంగా ధారాళంగా ఇవ్వగలరు? వితౌట్ టేకింగ్ ఎనీథింగ్, వితౌట్ డిమాండింగ్ ఎనీథింగ్, ఆర్ వితౌట్ బగ్గింగ్ ఎనీథింగ్, దయచేసి ఏదైనా అనే విషయంలో నీకు ధారాళంగా ఉచితంగా ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు? అగైన్ గాడ్. మరి నిజంగా నువ్వు ఎవరిని నమ్మగలవు? ఎవరు నిన్ను రక్షించగలరు? ఈ లోకంలో ఏ మనిషిని నువ్వు నమ్మలేవు. ఎవడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడని బైబిల్ చెప్తుంది. మరి ఎవరు రక్షించగలరు? జీసస్. నీకు అర్థం కావాలి, ఈ టెంపరీ లైఫ్ లో కంప్లీట్ గా నీవు ఎవరి దగ్గర ఎవరైతే నమ్మగలుగుతున్నావు అంటే ఆయనని, ఎవరైతే నీకు ఫ్రీగా ధారాళంగా ఇవ్వగలరు అంటే ఆయన్ని, ఎవరి దగ్గర అయితే అన్ని ఉన్నాయని ఉంటున్నావో ఆయన. ఎవరు ఇప్పుడు ఆయన? యేసు. లేక దేవునితో నీవు సంపూర్ణంగా జీవితంలో ఉండడానికి దేవుని ఎందు ఇష్టపడాలి. నిజానికి అలాంటి పరిస్థితుల్లో మన హృదయము ఈ మూడు విషయాలు తెలిసినా కూడా నమ్మదు. క్రైస్తవ కుటుంబాలలో చాలా మంది రోజు మోసగించబడిన జీవితాలు జీవిస్తున్నారు. మోసం చేస్తూ కాదు, మోసగించబడిన జీవితాలు. అంటే జై జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్న దేవుని పక్షంగా ఓడిపోయినా, నలిగిపోయినా, చితికిపోయినా, బలహీన పడినా, కృంగిపోయినా, దగా పడినా, అనేక రకాల నలిగిపోతున్న వేదనలతోనే క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయి. కారణం ఏంటి? వాళ్ళు మోసగించబడ్డారు. ఎందుకు మోసగించబడ్డారో తెలుసా? ఎవరి దగ్గర ఉందో ఆయన నమ్మలేదు ఫస్ట్. అలాగని మేము క్రైస్తవులు కాదా అని అడగండి, క్రైస్తవులే. కానీ నమ్మవలసిన స్థాయిలో ఆయన ఎందు మనం ఉండలేకపోయి ఉంటాం. లేక ఏదైనా ఎవరైనా మనల్ని తప్పుగా డైరెక్ట్ చేస్తున్నారు, అయితే నమ్మకం లోపం లేకపోతే రాంగ్ డైరెక్షన్, తప్పుగా మనల్ని నడిపించేసి ఉంటారు ఏదో విషయంలో. ఆ రెండింటి యొక్క పర్యవసారమే ఈరోజు క్రైస్తవ జీవితంలో క్రింద పడిపోయిన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. మరి ప్రతి సమయంలో ఆయన ఎందు మనం నిలిచి ఉండడం సాధ్యమేనా? అన్ని సందర్భాలలో మనం ఆయన ఎందు నిలిచి ఉండడం సాధ్యమేనా? ఒకసారి సమాధానం చెప్పండి. ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్, రక్షణ పొందిన చిన్న దినం నుంచి మరణం వచ్చేస్తున్న రాబోతున్న దినం వరకు నీవు నమ్మకంగా ఉండడం సాధ్యమేనా? దేవుని యందు పూర్తి బలముగా ఆయన యందు నిలిచి ఉండడం సాధ్యమేనా? నేను చెప్పనా, ఎంత ముదురు క్రైస్తవులైనా, ఎంత సీనియర్ క్రైస్తవులైనా, లేక ఎంత తాతల తరాల నుంచి వచ్చిన క్రైస్తవులైనా, ఎక్కడో చోట దేవుని మీద సనగకుండా మానరు, దేవుణ్ణి వదిలిపెట్టకుండా మానరు, దేవుణ్ణి తిట్టకుండా మానరు, దేవుని మీద వ్యసన పడకుండా అసలు ఉండరు. ఎందుకు? కారణం, నువ్వు నమ్ముతున్న నమ్మకంలోనే ప్రాబ్లం ఉంది. నువ్వు మోసగించబడుతున్నావు అనే విషయం నువ్వు అర్థం చేసుకోలేక తప్పుగా ప్రవర్తించి దేవుని ఎందు నిలిచి ఉండే అనుభవాన్ని నుంచి దూరం అయిపోతున్నారు. మరి ఎలా దానిలో నిలిచి ఉండడం అని అంటే మూడు విషయాలు నేర్చుకున్నాం. నెంబర్ వన్, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా యేసు ప్రభు నీకు సహాయం చేయగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం. అన్ని పనుల్లో నాకు సహాయం చేస్తాడు. కొన్నే అన్న, వెరీ గుడ్. నెంబర్ టూ, మనము తెలిసిన నేర్చుకున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడే నాకు సహాయకుడు. ఆమేన్. నువ్వు తెలుసుకున్న నమ్మిన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడా లేదా? నీ తెలివితేటలు కానీ నీ జ్ఞానం కానీ ఎక్కడ ఆపరేట్ అయ్యా? అన్ని సహాయం ఎవరిని? దట్స్ ఆల్. నెంబర్ త్రీ, మనకు తెలియనివి మనకు చేయలేని వాటి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ మూడు విషయాలు ఎవరికైతే అర్థమవుతాయో వాళ్ళు నమ్మడానికి దేవుని యందు ఇష్టం కలిగిన వాడు. ఈ విషయాలలో ఏ ఒక్క డిగ్రీ ఇటు అటు కదిలేవా, నీ జీవితంలో దేవుని యందు నిలిచి ఉండడం అనేది జరగదు. ఇంపాసిబుల్, నువ్వు నమ్మలేవు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తుని నమ్మనీయకుండా నీ లోకంలో చాలా పరిస్థితులు అడ్డుపడతా ఉంటాయి. కానీ నమ్మాల్సిన బాధ్యత ఎవరిది? అబ్సల్యూట్లీ యువర్స్. నమ్ముతావా నమ్మకపోతావా నీ ఇష్టమే, కానీ నమ్మకుండా ఉండడానికే చాలా సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి నమ్మాల్సింది, నమ్మకాన్ని కలిగించే దేవుని యందు నువ్వు సహకరిస్తే దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తాడు. ఓకే, యేసు ప్రభు లేకుండా ఈ భూమి మీదకి మనం ఏమన్నా రాగలిగామా, జీవించగలమా, వెళ్ళిపోగలవా పోనే? అన్ని విషయాల్లో నీకు తెలిసింది ఆయనే. మరి నువ్వు అలా నమ్ముతున్నావా? నిజంగా నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లుగా నమ్ముతున్నావా చెప్పండి. నీ హృదయం మీద చేసుకుని చెప్పు, నువ్వు అలా నమ్ముతున్నావా? అన్ని సందర్భాలు నమ్ముతున్నావా? డబ్బు ఎక్కడైనా ప్లేస్ లో ఉందేమో, ఉద్యోగం అక్కడ ఉందేమో, నీ కుటుంబం అక్కడ ఉందేమో, నీ గౌరవం అక్కడ ఉందేమో, నీ చదువులు అక్కడ ఉన్నాయేమో, నీ ఆస్తులు అంతస్తులు ఏమో ఉన్నాయేమో, నీ కులం అధికారం ఇక్కడ నిలబడ్డాయేమో, యేసు నిలబడ్డాడు ఇవేమో నిలబడ్డాయా? చాలా సందర్భాల్లో యేసు అనేవాడికి ఇచ్చే స్థానం కన్నా మనము సంపాదించుకున్న టెంపరీ భూమి మీద ఉండేటువంటి పరిస్థితులే నిన్ను మోసం చేస్తున్నాయి. అక్కడ నువ్వు ప్రతిసారి నీ విజయం గాని ఉన్న స్థితి గాని యేసు లేకుండా ఎప్పుడు రాలేదు, ఓటమి కూడా ఆయన లేకుండా నీకు అది రాదని నీవు గుర్తించాలి. ఇప్పుడు నీ గమ్యము స్పష్టంగా నువ్వు గుర్తించినప్పుడు తప్పకుండా ప్రభు ఏం చేస్తాడో చూపిస్తా. ఏమండి, 9 నెలలు గర్భం వచ్చింది, పెళ్ళయింది, వారిద్దరు కూడుకున్నారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యెహోవా ఇచ్చే గర్భఫలం ఆ గర్భంలో పడింది, పిండం పడింది, ఊపిరి తీసుకుంటుంది. 6 నెలలు వచ్చేటప్పటికి స్కానింగ్ లో డాక్టర్ గారు చెప్పారు, అయ్యో బాబు బేబీ ఎంత యాక్టివ్ గా ఉందండి అన్నారు. 7వ నెల మళ్ళీ స్కానింగ్ లోకి వెళ్తే అబ్బబ్బబ్బా ఈత కొట్టేస్తున్నాడు. 8 క్లియర్ గా నవ్వుతున్నాడు, ఫీలింగ్స్ కనపడుతున్నాయి. 9 బయటికి ఎప్పుడు రావాలన్నట్టుగా తంతున్నాడు, అలా కనపడుతుంది. ఊపిరి తీసుకుంటున్నాడా లేదా బిడ్డ? తీసుకుంటున్నాడా? ఊపిరి తీసుకుంటున్నాడా? 9 నెలల పాటు చిన్న డాట్ గా ఉన్నటువంటి అండం నుంచి 9 నెలల పాటు ఎదుగుతూ ఉన్న బిడ్డకు ముక్కుంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కానీ ఊపిరి తీసుకోవటానికి అవకాశం లేదు. కానీ ఎవరి ద్వారా ఊపిరి? తన తల్లి నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ ని తన శరీరంలోనికి తీసుకుంటూ బయటకు వస్తున్నాడు. నేను చెప్తున్న విషయాన్ని మాత్రం గమనించడానికి ప్రయత్నించండి. ఈ 9 నెలలు అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన గడియలో నర్లరా తిరిగి రండి అని పిలుస్తాడు దేవుడు 2 సార్లు. మొదటి పిలుపు గర్భంలో నుంచి బయటికి, రెండో పిలుపు భూమి మీద నుంచి పరలోకానికి, రెండింటికి ఒకటే స్వరం అండి, బయటికి రా అన్నాడండి. అసవేదన కలిగించి కనిపింపక మానుగునా అన్నాడు. అందా అమ్మ అని ఈడు క్యారం అన్నాడు. 2 నొప్పులకు బయటకు వచ్చాయి. మొట్టమొదటిసారి బిడ్డలా బయటకు రాగానే డాక్టర్లు ఏం చేస్తారు సార్? బొడ్డు కత్తిరించిన తర్వాత వాడు 2 కాళ్ళు పట్టుకుని పైకి లేపుతారు. లేపి ఈ వస్తువుని చూడండి, ఈ సక్కర్ని తీసుకుంటారు. తీసుకుని ముందు వాడు ముక్కు లోపలికి పెడతారు, లోపల ఉన్నదంతా బయట తీస్తారు, ఈ ముక్కులోకి పెడతారు, తీస్తారు, నోట్లోకి నొక్కి పెట్టి సక్కర్ పట్టి మొత్తం లోపల ఉన్న మ్యూకస్ అంతా తీసేస్తారు, లోపల ఉన్న నీరంతా ఆ చుక్కలన్నీ అడ్రై అంతా చేసి అప్పుడు వాడిని చేతులకు కదిలితే అప్పుడు ఊపిరి తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఇది తీయకపోతే వాడికి ఊపిరి తీసుకోవడం తెలుసా? తెలియదు. ఊపిరి తీసుకోవడం ఆ క్షణం నుంచి ఊపిరి పోయేంత వరకు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఊపిరి తీసుకోవడం దగ్గర నుంచి ఊపిరి పోవడం వరకు, అంటే పుట్టుక ప్రారంభించబడిన ఆ శబ్దం విన్న స్వరం నుంచి ఆగిపోయినప్పుడు నువ్వు ఏడుస్తావు. ఇప్పుడు ఆడకపోతే మనం బాధపడతాం, వాడు ఏడుస్తాడు, తర్వాత వాడు మనల్ని ఏడిపిస్తాడు నిద్రపోయినప్పుడు, అదే చనిపోయినప్పుడు. ఒక్కసారి ఇది ఆలోచించండి, ఇది లోపలికి పెట్టి దాన్ని తీసేట యొక్క ఉద్దేశం ఏంటి అని డాక్టర్ గారు అడిగారు. డాక్టర్ గారు ఏంటి, తీయపోతే ఏమవుతుంది, ఉండొచ్చు కదా అని. ఊపిరి తీసుకోవడం పిల్లలకి అలవాటు అవ్వదండి అని. అలవాటు అవడం ఏంటి? ఊపిరి తీసుకోవడం అలవాటు ఏంటండి బాబు? ఇప్పటి వరకు వాడు తల్లి శరీరంలో నుంచి ప్లాసెంటా ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ ఊపిరితిత్తులను అభివృద్ధి పరుచుకున్న తన ముక్కులు లోపల ఉన్న ప్రతి అడ్డు తీసి వాడికి బ్రీతింగ్ అనేది శరీరం లోపలికి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ తీసుకుని అవి ఎక్స్పాండ్ అయ్యి హార్ట్ లోకి బ్లడ్ పంప్ చేసి శరీరం అంతా కదిలికలాగా చేయటానికి ఇది సహాయపడుతుంది. అలవాటు చెయ్యాలి. ఏం చేయాలి? ఊపిరి తీయటం ఏం చేయాలి? మొదటిసారి తీశాడండి, 2వసారి ఎలాగని అడుగుతాడా? ఏం చేస్తాడు చెప్పండి? తీస్తాడు. 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఫస్ట్ బర్త్డేకి నువ్వు క్యాండిల్ ఊదేంత వరకు వాడు ఊపిరి ఏం చేస్తున్నాడు? మర్చిపోయినాడు ఎప్పుడైనా ఉన్నాడా? మీరు ఎప్పుడైనా చూసి మా అబ్బాయి ఇప్పుడు తీసుకుంటున్న లేదని ఒకసారి చూసావా? లేదే. అంటే ఒకసారి అలవాటైతే ఆ ఊపిరి తీసుకోవడం అనేది మర్చిపోవడానికి అవకాశం. నిద్రలో మేము మర్చిపోతామండి అని వాళ్ళు ఉన్నారా? ప్రయాణంలో మేము మర్చిపోతామండి ఊపిరి తీసుకోవడం? నో వే. నువ్వు ఖచ్చితంగా ఊపిరి తీసుకోవడం ప్రయత్నం చేస్తావు. ఒకసారి ఆలోచిద్దాం. ప్రయాస పడతాడా ఊపిరి తీసుకోవడానికి ఏమైనా? అన్లెస్ అంటే గొంతుకి ఏమైనా ఇలాంటిది అడ్డు పడితే తప్ప. ఎప్పుడైనా ఆస్థమాటిక్ కండిషన్స్, క్లైమాటిక్ కండిషన్స్, ఎలర్జీస్ ఏమైనా వస్తే తప్ప ఊపిరి తీసుకోవడానికి ఎప్పుడైనా ఇబ్బంది పడతామో? సహజంగా అస్సలు ఇబ్బంది పడము. మర్చిపోము, ప్రయాస పడము, ఇబ్బంది పడము. ఏమి చేసినా. కీర్తనలు 62:7 చదువుదాం. Psalm 62:7-8. నువ్వు దేవునిలో సంపూర్ణంగా నిలిచి ఉండడం అని అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 62:7-8. నా రక్షణకు నా మహిమకు ఏమాధారం? దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గం. నా ఆశ్రయము దేవుని యందే ఉంది. జల్లరా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయాలు కృమించండి. దేవుడు మనకు ఆశ్రయము. ఎప్పుడు? నిజానికి నీ రక్షణకు మహిమకు దేవుడే ఆధారము. నా బ్రతుకుకి దేవుడు ఆధారము, నా జీవితానికి దేవుడు ఆధారము అనే విషయం నువ్వు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి ఇప్పుడు రావాలి. నీ హృదయంలో ఎప్పుడైనా నువ్వు దేవుడే నాకు ఆధారం అన్న విషయం మర్చిపోతే, దేవుడే నాకు ఆశ్రయించదగిన వాడు అన్న విషయం మర్చిపోతే, వచ్చిందా లేదా సంఘటన? వస్తుందా లేదా? నీ జీవితంలో దేవుడే నాకు ఆశ్రయం అని నువ్వు పాటలు పాడేసినంత మాత్రం ఒక సంఘటన వచ్చినప్పుడు దేవుడిని విడిచి మరిచి కొద్ది నిమిషాలు ఏడిచి దుఃఖపడి తిట్టి బాధపడి ప్రార్థన మాని, స్తుతి మాని, ఆరాధన మాని, దేవుని సంఘానికి మాని, వాక్యం చదవడం మాని రాలేదా? ఏర్పడలేదా నీ లైఫ్ లో మెనీ టైమ్స్? మరి నీకు మరిచిపోయే సంఘటన ఎందుకు వస్తుంది? మరిచిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోండి, మర్చిపోకుండా ఊపిరి తీసుకోవటం అనేది ఒక మనిషికి అలవాటుగా మారాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనిషికి అలవాటు చేయటానికి ఉపయోగపడుతుంది. ఏంటి అలవాటుగా మారాలి? నువ్వు నిజంగా దేవునిలో నిలిచి ఉన్నామని అనుకుంటున్నావా? ఉన్నావో లేదో నాకు తెలియదు. ఉందామని నువ్వు అనుకుంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచివి చెడ్డవి అలవాటును నేర్చుకోవాలి. అలవాటుగా నేర్చుకోవాలి. ఊపిరి తీసుకోవడం నీకు ఎలా అలవాటు అయిపోయిందో, నీ లైఫ్ లో మంచి అనేది చెడ్డ అనే దాని మంచి తేడాను తెలుసుకుని అలవాటుగా ఉండడానికి ఏర్పాటు చేయాలి. అలవాట్లు అంటే ఏంటి? అలవాటుగా అన్నాం కదా, అలవాట్లు అంటే ఏంటి? మీరు చేసే పనులు మీకు తెలుసు, నిర్వచనం చెప్పుకోండి. అలవాటు అంటే నిర్వచనం ఏంటి? చేస్తూ 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 నువ్వు మర్చిపోకుండా చేస్తూ ఉండేది నీకు అలవాటు. చాలా అలవాట్ల సమాహారమే మానవుని యొక్క జీవిత వయస్సు. ఎన్నో అలవాట్లు ఉన్నాయి. ఇవేవి నువ్వు ఎవరితోరో ఎవరి కొరకు ఇప్పుడు చూడవు. ప్రతిసారి రొటీన్ లైఫ్ లో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఏ అలవాటు అనేది నిరంతరం నువ్వు చేసుకుంటే అలవాట్లు మొట్టమొదట చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి. తర్వాత అది క్రమంగా మారుతాయి. ఆ తర్వాత అవి ముఖ్యంగా మారుతాయి. ఆ తర్వాత అవి లేకపోతే వ్యసనంగా మారతాయి. కొన్ని అలవాట్లుగా ఉంటాయి, కొన్ని వ్యసనాలుగా మారిపోతాయి. ఈ అలవాట్ల విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి. ఆహారం తినడం మీకు ఎవరైనా నేర్పించాలా? నేర్చేసుకున్నారా? ఇప్పుడు డైరెక్ట్ గా మీరే తినేస్తున్నారా? బయటికి మీకు ఎవరైనా వచ్చి రా అమ్మా ఈ స్పూన్ పెట్టుకోమ్మా అంటున్నారా? ఎంత అలవాటు అయిపోయింది. కుట్లు కనపడితే చాలు, ఏదో మున్సిపాలిటీ ఏది దేనికో ఆగినట్టు. మేకలు మా ఊర్లో వెళ్ళిపోతూ చెట్టు కనపడగానే బక్క మీద ఎక్కుతా ఉంటాయి, ఏదో ఎక్కినట్టు. చాలా మందికి అవి అలవాటు. వాటికి మానవులకు కూడా ఆహారం విషయంలో అలవాటు. నిద్ర బొబ్బొబ్బదా బుజ్జు పెడుతుందా? ఏమైనా ఉందా మీకు? ఏమైనా నిద్ర వస్తే ఎవడో ఎలక ముందు చూడుకుని నిద్రపోతున్నారా? నిద్ర, మరి మీకున్నటువంటి విశ్రాంతి, ఇలాంటివన్నీ కూడా మీకు అలాగే ఉన్నాయి. నేను ఒక స్టెనోగ్రాఫర్ని చూశాను. టైప్ ఈ రోజుల్లో లేదనుకోండి. ఆ టైప్ లో నా ఫ్రెండ్ వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత స్టెనోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. నేర్చుకునేటప్పుడు పేపర్ పెన్ పెన్సిల్ ఇప్పుడు ఉండేదండి. ఎరాజర్ పెట్టుకున్నాడు, షార్ప్నర్ పెట్టుకున్నాడు. పెట్టుకుని మనం ఏమన్నా మాట్లాడుతుండీ, మీరు ఏమన్నా మాట్లాడుతుండ్రా అనేవాడు. మేమేం మాట్లాడుతుంటే గీతలు గీస్తుండేవాడు. ఏంటి ఈ పిచ్చి గీతలు, ఇది పైకి ఒక గీత, కింద ఒక గీత, లోపలికి ఒక గీత, చుక్కలు, ఏది గోళంతా? ఒక నిమిషంరా, నువ్వేమన్నావు నేను చెప్తాను. అరగంట క్రితం నువ్వు ఏం మాట్లాడో చెప్తాను. ఆ గీతం చూసి చెప్పేస్తున్నాడు. అని బలే ఉంది, ఇదేదో భాష కనిపెట్టినట్టున్నాడు. ఈరోజు భాష కాదు, ఇది స్టెనోగ్రఫీ,
బాస్ స్పీడ్ గా డిక్టేట్ చేస్తున్నప్పుడు అవన్నీ రాసుకోవాలి, అందుకనే నేను నేర్చుకుంటున్నాను ఈ స్టెనోగ్రాఫర్. కొద్ది రోజులకి ఆ స్టెనోగ్రఫీ ఫస్ట్ రోజు వచ్చేసి ఉంటున్న వాడికి కొద్ది రోజుల తర్వాత వచ్చిందా, ఏం చేస్తుంటాడు? ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఇది ఎప్పుడో 89 90లో జరిగిన విషయం. ఈ మధ్య కాలంలో ఆ ఫ్రెండ్ కలిసినప్పుడు ఒక 42 ఇంచుమించు ఒక 25-26 సంవత్సరాల తర్వాత వాడిని కలిసినప్పుడు, అరే నీ స్టెనోగ్రఫీ సంగతి ఏంటరా అని అడిగారు. బాబు మర్చిపోలేదు బాబా, ఎలా మర్చిపోతావు, ఎందుకంటే అవి ప్రాక్టీస్ చేశాం కదా కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు అంత ఉపయోగం లేదు కానీ ఎప్పుడైనా నీ మెసేజ్ లేటప్పుడు టక్ టక్ రాసేసుకోవడానికి నాకు బాగుంది అన్నాడు. కొన్ని మర్చిపోం, అఆలు ఏబిసిడీలు ఎక్కాలు చాలా విషయాలు మీరు మర్చిపోలేదు. మర్చిపోయిందల్లా ఏంటి అని అంటే బైబిల్లో ఏముందో. ఏమిటి సమస్య? అది చదువుకున్నట్లుగా నిన్ను ఇక్కడ చదివించలేదు, నిన్ను కూర్చోబెట్టి కర్ర పట్టుకుని ఆది కారణం నిర్గమ కారణం సంఖ్యాకారణం చదివించలేదు నీ చేత. ఆది కారణం ఇన్ని అధ్యాయాలు అబ్రహాం ఇలా చేశాడు నీ చేత అంటే అలవాటుగా నువ్వు దాన్ని తీసుకోలేదు కాబట్టి రేర్ ప్రాక్టీస్ కాబట్టి ఇదేదో ఒక్కసేపు విని కాసేపు ఆహా ఊహో పాస్ గారు బాగా చెప్పారు బాగా చెప్పలేదు ఏంటిది అదా అమ్మో ఈ ఎవాల్యుయేషన్ లో నిలబడిపోయి నువ్వు సీరియస్ గా దేవుని సంగతుల కొరకు నువ్వు ప్రయాసపడలేదు కాబట్టి అవి నీకు అలవాటుగా మారలేదు. ఓకే ఫైన్. ఈరోజు నిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను, చాలా వస్తువులు కొన్నాను. ఆ వస్తువులు నేను పట్టుకున్నాడు అండి, షాప్ అతను పట్టున్నాడు, క్యాల్కులేటర్ పట్టున్నాడు, కొడుతున్నాడు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది, ఏంటి నెల కొడుతున్నాడు, ఒక 5 నిమిషాల తర్వాత క్యాల్కులేటర్ ఒకసారి ఇవ్వండి అన్న. దాని మీద అన్ని చెడిపోయినాయండి, ఒకటి లేదు ప్లస్ లేదు మైనస్ లేదు, ఎలా కొడుతున్నాడు చెప్పండి. ఏమై ఉంటది? దట్స్ ఆల్ ప్రాక్టీస్. నీ జీవితంలో చాలా అలవాట్లు చాలా వరకు నేర్చుకుంటూ ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మొట్టమొదటి అలవాటును గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించే ప్రతి అలవాటు కొన్ని సంవత్సరాల తర్వాత అది నీకు తప్పనిసరిగా మారిపోద్ది, లేక అది మంచిదైతే పెరుగుతూ వస్తుంది. నీ అలవాట్లు రెండు విషయాలు దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నించే. ఫస్ట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్, ఒక అలవాటుగా మారిపో. రెండు విషయాలు, మొట్టమొదటిది ఏంటంటే నీకు దైవ సంబంధమైన కృప కావాలి అని అంటే ప్రతిరోజు దేవుని సంబంధమైన విషయాల గురించి వెతకాలి. ఏం చేయాలి? వెతకాలి. రెండవది మాట్లాడాలి. ఇది నీకు అలవాటుగా మారాలి. మొదటిది చూపు, రెండు మాట. నీవు ఏ ఏ విషయాలు వెతుకుతున్నావు ప్రతిరోజు? దేవుని సంగతులు నీ జీవితంలో వెతకాలనుకున్నట్లయితే దేవుడు నీకు అలవాటుగా మారుస్తాడు. దేవుని సంగతులు నీకు విజయపరంగా జరిగించాలి అని అంటే నువ్వు నోటితో మాట్లాడాలి. ఈ రెండు నీకు అలవాటుగా మారాలి. ఒకసారి, మంచి చూడడానికి ఇష్టపడతావా చెడ్డ చూడడానికి ఇష్టపడతావా? చాలా సార్లు మంచి చూడడానికి ఇష్టపడతావు, కానీ అనుకోకుండా ఏమవుతుంటది, నీకు ఏది ఎక్కువగా అలవాటుగా మారుతుంది, మంచా చెడా? ఓకే ఫైన్. నువ్వు మాట్లాడేటప్పుడు మంచి అలవాటు మాట్లాడతావు, మంచి విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావా చెడ్డ విషయాలా? జీవము మరణము ఎక్కడున్నాయంట? మన నాలుకలో ఉన్నాయి. దాని ఎందుకు ప్రీతిపడివాడు దాన్ని ఫలం తింటాడు. అంటే ఇప్పుడు నువ్వేం పలకాలి నీ లైఫ్ లో ప్రతిసారి? నిజంగా చెప్తున్నాను, మీలో 99.99% జీవిత క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లో జీవం పలకాలని తెలిసినా ఒక ప్రశ్న మనసులో పెట్టుకుని నోటితో పలుకుతారు. మరి నీకు ప్రశ్న వస్తుందా సమాధానం వస్తుందా చెప్పండి? నీ అలవాటు ఏంటి? నోటితో ఏం పలుకుతున్నావు? ఏమండి, ఎవరికైనా ఏదైనా జరగాలి అని కోరుకుంటే జరుగుద్ది అని చెప్పండి, జరగకూడదు అని అనుకుంటే జరగకూడదని మాట్లాడండి. కానీ జరగాలని తెలుసు జరగకూడదనే మాటలు మాట్లాడుతున్నారు, జరగకూడదని తెలుసు జరగాలి అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు? లోపల ఆ రెండో విషయం నీకు అలవాటుగా వస్తున్నటువంటి ఈ ఊపిరి తీసుకోవటం ఎంత అలవాటుగా మారిపోయిందో. క్రైస్తవ జీవితంలో దేవుని సంగతులు చూడగలిగి దేవుని పక్షంగా మాట్లాడగలగడం నీకు అలవాటు అవ్వాలి, అప్పుడే నువ్వు దేవుళ్ళు నిలిచి ఉంటావు, లేకపోతే నిలిచి ఉండలేవు. ఉదాహరణకి, బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు అనేక సంగతులు నీకు చూపించాడు. ఎప్పుడైనా నువ్వు విన్నావా చూసావు లేదా? విన్నావా? మరి చదువుకోవు, విన్నావా? అన్ని సంఘటనల్లో దేవుడు పనిచేశాడా లేదా? అన్ని సందర్భాల్లో చేశాడా లేదా? ముందు అది చూడు. నీ జీవితంలో జరగకపోయినా పర్వాలేదు, పలానా వాడి జీవితంలో దేవుడు ఇలా చేశాడన్న విషయం నువ్వు నమ్మితే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి అనే మాట నువ్వు నమ్మితే స్టార్ట్ అయిపోద్ది, నీ జీవితంలో అలవాటుగా మారుతుంది. ఎంతో మందికి బైబిల్లో ఉన్న విషయాలను నమ్మడం అలవాటు, ఎంతమందికి అలవాటు నమ్మడం అలవాటు, బైబిల్లో ఉన్న సంఘటనలు నమ్మడం అలవాటు, వాటిని పలకడం ఎంతమందికి అలవాటు? చాలా సమస్య ఎక్కడ వస్తుందంటే నమ్మితే పలకలేరు, పలికి దాన్ని నమ్మడానికి చూడలేరు. ఈరోజు ప్రతి సమయంలో కూడా నువ్వు దేవుని గురించి ఆలోచించు. నేను మీకు ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తావా సొంతంగా ఆలోచిస్తావా?
నీకేది అలవాటు? ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ఆలోచించాడు. ఏది నీకు అలవాటు? ప్రార్థన చేసి దేవునికి అప్పగించడమా, ఆలోచించడమా? నెంబర్ టూ, జీవం పలుకుతావా మరణం పలుకుతావా? నెంబర్ త్రీ, మంచి ఆశిస్తావా కీడు శోధిస్తావా? మంచా కీడా ఏం చెప్పండి. ప్రతి సమయంలో నీకు తెలిసి ఏం చేయాలో, కానీ అలవాటు ఏం చెప్పుద్ది నీకు, అక్కడికి ఈడుస్తా ఉంటది. ఇప్పుడు మొదటి విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అలవాటుగా భర్తీ చేయటం రొటీన్ లైఫ్ కాదు. జీవము పలకడం, దేవుని సంగతులు చూడడం అనేది నీకు అలవాటు అవ్వాలి. అప్పుడే నువ్వు క్రీస్తులో నిలిచి ఉండడం అనేది ఏర్పడుతుంది. మొట్టమొదటి విషయం. రెండవ విషయం చెప్తా ఏమండి, మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫస్ట్ మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ ఏంటి? ఏదైనా శరీరానికి సంబంధించిన ఆరోగ్యం వస్తే మనకి తెలిసినటువంటి ఫోన్ నెంబర్ చూద్దాం. ఏ ఎమర్జెన్సీ 108, మెడికల్, పోలీస్, ఫైర్. ఎనీ ఎమర్జెన్సీ అనగానే ముందు మనం ఎవరు కొట్టాలని ప్రయత్నం చేస్తాం, 108. మీరు సరదాగా 108కి ఎప్పుడైనా ఫోన్ చేశారనుకో, జాగ్రత్త, మీ నెంబర్ అక్కడ ట్రేస్ అవుద్ది, మిమ్మల్ని పట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమర్జెన్సీకి వాడాల్సినటువంటి నెంబర్ ఆకతాయిగా చేసి ఆ దేవుని సమయాన్ని లేక ప్రజల సమయాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఒకసారి ఆలోచించండి, ఈ ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చెప్తాను. రెండవ విషయాన్ని, మీ ఇంట్లో గ్యాస్ స్మెల్ వచ్చింది అనుకోండి, రాని తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఏం చేస్తారు? వెంటనే స్విచ్ వేసి ఎక్కడ లైట్ వేస్తారా? చూడాలి కదా మరి లైట్లు ఎక్కడ వస్తుందో. వేస్తే ఏమవుద్ది? పాట పాడేస్తాం. పిల్లలకి కరెంటు వైర్ తగిలేటట్లుగా ఉందనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎమర్జెన్సీయా, పర్లేదు ఆడ అంటుకొని అలా గిలగల్లా ఆలోచిద్దాం. మీ హృదయంలో మీకు ఎంత భయం ఉంటుందో ముందే ఎమర్జెన్సీ. అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు, క్రిస్మస్కి ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏంటి సంగతి అని. ఈరోజు మిగిలిపోయిన పటాసులు ఎవడో తారాజు వెలిగించాడు, వచ్చి మీ ఇంట్లో పడింది, సర్రం వచ్చి పడింది, ఏం చేస్తారు? అరే బలి ఊతుందని చూస్తారా? ఏం చేస్తారు? యు షుడ్ యాక్ట్ సంథింగ్. యాక్సిడెంట్ అయింది, రక్తం కారిపోతా ఉంది, ఎలా కారుతుంది? కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు, ఎక్కడ ఎక్కడ హలో మరే ఏది. ఈ నాలుగు సందర్భాల్లో నువ్వు యాక్ట్ చేయాల్సిన పద్ధతి ఏంటి? వెరీ స్పాంటేనియస్ గా నువ్వు ఒక ఎమర్జెన్సీని యాక్ట్ చేస్తావు, క్విక్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎంత నిమిషం వేస్ట్ చేసినా నీకు జరిగే నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. అది ప్రాణనష్టం కావచ్చు, ఏమైనా కావచ్చు. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ప్రతి ఎమర్జెన్సీ ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నా స్పందించే తీరు మాత్రం అందరికీ ఒకటే ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ చూడగానే, 108 చూడగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, నేను ఏంటి విచిత్రం ఏంటో తెలుసా, ఖచ్చితంగా డిఫరెంట్ గా స్పందించిన అందరూ ఏ విషయంలోనైనా ఒకే రకంగా స్పందించేది ఏంటంటే సెల్ఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇది స్పీడ్ గా స్పందిస్తుంది. 108 ఎమర్జెన్సీ లాగా ఎలా స్పందిస్తామో స్వంతం కూడా అంత సీరియస్ గా, అంత అగ్రెసివ్ గా, చాలా వేగంగా మనుషుల నుంచి బయటకు వచ్చి స్పందించాలని ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఆలోచించండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక వ్యక్తి జీవితంలో నేను అనేది లేకుండా ఉండగలదా? మనం ఒకసారి ఆలోచించండి, మార్కులు బాగా వచ్చినాయా, ఏం చెప్పాలి? ఓకే వచ్చినాయి అనుకోండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇంకంతసేపు ఆలోచించారంటేనే లోపల ఏదో పనిచేస్తున్నాను అర్థం. కష్టపడ్డాను రాత్రంతా సభలో తింటి, ఎవరు చేశారు? సెల్ఫ్. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల మాట్లాస్తుందా వస్తుందా? ఒక పని బా, కూర సూపర్ కుదిరింది అంటే మరి ఏడనుకున్నావు రాత్రంతా? అసలు ఇదంతా ఏ విషయంలో ఎంత అగ్రెసివ్ గా సెల్ఫ్ బయటకు వస్తుందో ఒకసారి చూడండి, ఎంత ఎంత స్పీడ్ గా బయటకు వస్తుంది. మొక్కజొన్న పొత్తులు కొంటున్నాను, ఆ షాప్ నిజంగా భలే ఉన్నాడు, మరేడు సార్ అనుకున్నారు అన్నాడు. అదేట్రా నువ్వు ఏమి కుట్టించావా? అమ్ముతున్న రిటైలర్రే ఆడు గర్వంగా నేను తెచ్చాను మంచి సరుకు. నిజం చెప్పండి, అంత అవసరమా? ఎంత ఎమర్జెన్సీ అయితే మనిషికి ఉంటుందో ఆ సెల్ఫ్ అంత ఎమర్జెన్సీగా బయటకు వస్తుంది. ఇక్కడ కానున్న ఎవరన్నా ఉన్నారా, ఇంక్లూడింగ్ మీ? ప్రచారం ఏమవుతుంటది? నేను 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 నేను
లోపల చేతులు ఎత్తేస్తుంటాడు చూడండి జీవుడు. హే నువ్వు నువ్వు తగ్గిపోతే ఎలా, నిన్ను గుర్తించిపోతే ఎలా? ఎప్పుడు వస్తుందో తెలుసా ఇది? నీ గురించి సరిగ్గా గుర్తించబడినప్పుడు, నీ వెనకాతలు ఎవరైనా మాట్లాడినప్పుడు బయటకు వస్తుంది లోపల నుంచి. నిజానికి వ్యక్తి జీవితంలో ఈ ఈ అగ్రెసివ్ గా సెల్ఫ్ అనేది బయటకు వచ్చిపోతుంది. గాడ్ అనేవాడు ఏమవుతుంటాడు, మనం దేవుళ్ళు నిలిచి ఉండాలనుకుంటున్నావా, పక్కకు పంపించేద్దాం అనుకుంటున్నావు ఆయన్ని? నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు సరే సిలువ ఎక్కేసావు కదా, నువ్వు తిరిగి లేచిపోయావు కదా, ఎలాగో వచ్చి మమ్మల్ని పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళకుండా వీడి కాబట్టి నువ్వు వచ్చినప్పుడు చూసుకున్నావు, ముందు మన నేను అనుభవించి అని నువ్వు అన్నావు అనుకో, అయిపోయింది. నువ్వు నిలిచి సిగ్గుపడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నానని చెప్తున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 16:25 యేసు ప్రభువు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. Matthew 16:25 మత్తయి సువార్త 16:25 తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ప్రాణం అంటే ఏంటంటే ఊపిరి కాదు, రక్తమాంసాలు కాదు, జీవం కాదు, నా అనేదే మనకి ఇష్టమైన ప్రాణము. దాన్ని ఏం చేయాలి? దేవుని నిమిత్తం ఏమవ్వాలంట? పోగొట్టుకోండి. పోగొట్టుకుంటే ఏమవుతుంది? తిరిగి వచ్చేది. ఏమండి, మీరు ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నారా? హలో, మీ ఇంట్లో కానీ మీ చేతుల్లో కానీ ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నారా? ఒకసారి వినండి, సీరియస్గా చెప్పండి, పోగొట్టుకున్నారా లేదా? ఏదైనా పోగొట్టుకున్నారా లేదా? చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏం పోగలదా? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో నీకు తెలిస్తే ఎతక వెళ్ళింది, దొరకదండి. పోగొట్టుకోవడం అంటేనే అది ఎక్కడ పోయిందో తెలియదు. నీ ప్రాణం ఆయన నిమిత్తం ఏమవ్వాలంట? ఎక్కడ పోయింది? ఎక్కడ పోద్దో కూడా తెలియనట్టు పోగొట్టుకోవాలి. అంటే ప్రతిసారి పోగొట్టుకుంటూ ఉండాలి ఆయన నిమిత్తము నీ ప్రాణాన్ని. అంటే సెల్ఫ్ ఏమవుతూ ఉండాలి? ప్రతిసారి ఏమవుతుండాలి? అందరూ క్లాప్స్ కొడుతున్నారనుకోండి, దేవుని కృప వల్ల, ఆహా సూపర్, దేవుని దయ వల్ల, వా అద్భుతం, దేవుని మహిమను బట్టి, ఆహా ఏంటి ఇదంతా, దేవునిదే, అసలు ఇదేంటి, ఇక్కడ పెద్దానికి దేవుడు దేవుడు, నువ్వు చేసావు కదా ఇక్కడ. ఏమంటది అప్పుడు? ఆయన నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటావా, దక్కించుకుంటావా? పోగొట్టేసుకోవాలి. ఏం చేయాలి? రైట్. ఇప్పుడు పోగొట్టుకోవాలనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క విషయాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సంగతులు ప్రత్యక్షంగా బోధించాడండి, ప్రత్యక్షంగా బోధించాడు. దేవుని క్రియలు బాహాటంగా జరిగాయి. యేసుప్రభువు చేసిన పనులు చెప్తున్నాను, క్రియలన్నీ బొబ్బిగ్గా జరిగాయి. దేవుని యొక్క మాటలు అనేకులకు విశేషంగా ఆకర్షించి అందరూ ఉన్నారండి. మా శాస్త్రులు పరిశీలన ఎలా బాధ చేయరు కదరు, సూపర్, అసలు నిజంగా టీచింగ్ ఏంటి, అసలు మీ డాక్టరీన్ ఏంటని గొప్ప చెప్పలుగా జనాలు ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆయన మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన సాక్ష్యాలు, ఆయన చేసిన క్రియలు అందరూ చూసి విని ఈ నోట ఆ నోట మాట్లాడుతూ అసలు నిజంగా యేసు ప్రభువు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారని, కుంటోడు, గుడ్డోడు, చెవుటోడు, మోగోడు, దయ్యం పట్టినోడు, పాండు రోగం, జలదర రోగం, పెరాలసిస్, ఒక జబ్బుగాదండి, అందరూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నారట. అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు ఎలా జరుగుతున్నాయి. అయితే పర్సన్ చాలా గొప్పడో కాదా? మరి ఆ పర్సన్ ఎవరైనా చాలా గొప్పడు కదా. అదేంటి టాక్ ఆఫ్ ద టౌన్? ఒకవేళ మీ గురించే కనుక అలా టాక్ మాట్లాడేసుకుంటున్నారనుకోండి, మన పరిస్థితి ఏంటి? ముందు గన్మెన్లు, వెనక సెక్యూరిటీ, ఆ వెనకతలు ఏ కారో తెలియదు, ఒకే నంబర్లో సీఎం వెళ్ళినట్టు క్యాన్వాయి, ఎందుకంటే మనం ఎవరిని, చాలా అద్భుతాలు జరుగుతాయి. వెరీ గుడ్. కానీ యేసు ప్రభువు నిలబడిన ప్రతిసారి అని ఒక మాట చెప్పేవాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసింది. యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చేవన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన మహిమపరచాలి. ఇప్పుడు ఎంత వ్యతిరేకంగా ఎవరేమనుకున్నా సరే ఒకే విషయం యేసు ప్రభువు డైరెక్ట్ గా ఒకటే మాట చెప్తున్నాడు, నేను తగ్గాలి, ఎవరిని అమ్మని మహిమపరచడానికి వచ్చాను, ఇది ఎవరి వల్ల జరిగింది, ఈ మాటలు ఎవరి మాటలు? ప్రతిసారి ఆయన ద్వారా ఇన్ని జరుగుతుంటే ఆయన ఏం చెప్తున్నాడండి, ఆయన తండ్రి, 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 నాన్న, తండ్రి, అబ్బా, ఫాదర్, ప్రతిసారి దేవుడు, 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 దేవుడు. ఈ కొద్దిపాటి జీవితంలో, ఈ చిన్న పరిచర్యల్లో అనేక సార్లు నా హృదయంలో నుంచి కూడా ఈ మోసంలో నేను పడ్డాను. మెనీ టైమ్స్ సెల్ఫ్. ఎందుకు అనంటే దేవుడిలో నిలిచి ఉండాలి అనంటే ఈ ఎమర్జెన్సీ ఎలాగైతే స్పీడ్గా బయటికి స్పందిస్తుందో సెల్ఫ్ మనలో నుంచి కూడా అలాగే బయటకు వస్తుంది. ప్రతిసారి బయటకు వస్తుంది, ప్రతిసారి బయటకు వస్తుంది, ప్రతిసారి
ఎమర్జెన్సీ అంటే ఏంటి చెప్పండి, మళ్ళీ తొందరగానా లేట్గానా? ఎంత తొందరగా ఎమర్జెన్సీలోను స్పందిస్తావు అంత తొందరగా నీలోంచి నేను బయటకు వస్తాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మహిమపరచబడాలి, ఆయన గొప్ప చేయబడాలి. మహిమ ఆయనదే, ఘనత ఆయనదే, ప్రభావం ఆయనదే, సమస్త ఘనత విషయాలు ఆయనవే. ఎంతసేపు కూడా ఒక్క విషయం ఆలోచించు. దేవుడిని వెంబడించడం నీకు తెలుసు, దేవుని తెలుసుకోవడం నీకు తెలుసు, రక్షించబడడం అంటే ఏంటో నీకు తెలిసిపోయింది, శిష్యులవడం అంటే ఏంటో నీకు తెలిసిపోయింది, సేవకులు అవడం తెలిసిపోయింది, దేవుని యందు నిలిచి ఉండడం అనేది నీకు తెలిసిందా? ఈ స్టెప్స్ అన్ని క్రిస్టియన్ స్టేజెస్ లో పర్ఫెక్ట్ గా కనపడతాయి, కానీ నీ హృదయంలో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నిలిచి ఉన్నానా, నిలిచి ఉన్నానా? మొదటి సందర్భం ఏంటి? అలవాటుగా దేవుని చూడాలి, దేవుని కొరకు జీవాన్ని మాట్లాడు. యేసు ప్రభు వారు భూమిని తయారు చేద్దాం అన్నాడు. అక్కడ ఏముందండి? అక్కడ దేవుని దగ్గర ఆకారవా నిరాకారవా? ఆ ఉద్దో లేదో అనుకుని ఉండాల్సింది. ఏమవునప్పుడు? మట్టిలో నుంచి మొక్కలు వస్తాయ్యా అని క్వశ్చన్ మార్క్ వేసుకుని ఉండాల్సింది. అప్పుడు ఏమవును? అసలు ఆయనకున్నది ఒకటే ఆలోచన, నిరాకారంగా శూన్యవాడు వెలుగురా అన్నాడు, వచ్చింది. భూమి తయారా అన్నాడు, తయారైంది. ఏ సముద్రాలు సపరేట్ అవ్వండి అన్నాడు, అయ్యింది. ఏదైతే జీవం పలుకుతాడో అదే తన జీవితం ద్వారా మనకు చూపించి మనకు అలవాటుగా మార్చుకోమన్నాడు. నెంబర్ టూ, ప్రతి సమయంలో కూడా నీవు సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో, స్వంతం ఏదైతే ఉందో దాన్ని అణుచుకుంటే దేవునిలో నిలిచి ఉండడం అనేది దేవుడు చేస్తానంటున్నాడు. ప్రతి స్వారి కూడా నువ్వు దేవుని స్వరాన్ని వినాలన్నా, గుర్తించాలన్నా, దేవుడు నీతో నడవాలన్నా స్వంతాన్ని వదలాలి. ఏమదలాలి? రైట్. ఇప్పుడు రెండు విషయాలు నువ్వు నేర్చుకున్నావు, మూడో విషయం నేను చూపిస్తున్నాను చూడండి. వాట్ ఇస్ దిస్? హండ్రెడ్ పర్సెంట్ ఏంటండి? వారంటీ. గ్యారంటీకి వారంటీకి తేడా ఉంది. మీరు పొరపాటుని గ్యారంటీ అనడానికి కొన్నారనుకోండి, రిపేర్లు గ్యారంటీ. ఏ రకమైన సమస్య వచ్చినా దాన్ని బాగు చేసేవడం గ్యారంటీ, అది తీసేసుకుని కొత్తది ఇవ్వడం వారంటీ. మీకేది కావాలి, గ్యారంటీయా వారంటీయా? అబ్బా తెలివైన వాళ్ళు, వెరీ గుడ్, వారంటీ. 100% వారంటీ. ఎలాంటి వారంటీ ఉంటుంది? మీకు ఎవరికైనా ఇక్కడ కార్లు, బళ్ళు, విలువైన వస్తువులు మీరు కొన్నవాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా వారంటీ ఉన్నదే కొంటారు. వారంటీ ఉన్న టైంలో మీకు మనశ్శాంతి లేకుండా చేసే సర్వీసెస్ కొన్ని ఉంటాయి బయటికి వెళ్తే వితౌట్ వారంటీ. ఆ బదులు మంచి వారంటీ ఉన్నదేదో తెలుసుకుని ఆడికే వెళ్ళిపోతే, ఆ సర్వీస్ స్టేషన్ మీద పడిపోతే ఆడి అన్ని చేసి మీకు కావాల్సినట్టు ఆ రిపేర్లన్నీ పర్ఫెక్ట్ గా చేసి లేకపోతే కొత్తది చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారంటీ అనేది మనుషులకు ఎప్పుడు ఎలాంటి వారంటీ ఉండాలో ఒక మాట చెప్తాను వినండి. ఏమండి? ఎంత ఎక్కువగా నువ్వు దేవుని మీద ఆధారపడగలవు? మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఎక్కువ నువ్వు దేవుని మీద ఆధారపడగలవు? నీకేం చెప్తుంది నీ హృదయం? మరీ అంత ఆధారపడాలా? మనం ఏమైనా చేయాలా? హలో, ఎంత ఎక్కువ, ఎంత మోర్ డిపెండెన్సీ యూ కెన్ డిపెండ్ ఆన్ గాడ్? దేవుని మీద ఆధారపడే ఎంత ఎక్కువ ఆధారపడతారు? ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ వరకు మంచి పర్సంటేజ్లు, ఏ గ్రేడ్ వచ్చేసిన పిల్లల్ని, ఏ ప్లస్ వచ్చేసిన వాళ్ళని ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ క్యాలిబర్ వాళ్ళకి అర్థం అవుతుంది. ఏదో తూమి 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 వదిలేస్తారు. పొద్దు నుంచి రాత్రి వరకు ఒకటే రకమైన సిలబస్ వాయించేస్తుంటారు. ఒక స్టేజ్ లో ఫస్ట్ 2-3 మంత్స్ లో పిల్లలు ఏమంటారు తెలుసా? ఇక దండం ఈ కాలేజీకి దండం మానేద్దాం అంటారు. క్లాస్ అయినా మానేద్దాం, సెక్షన్ అయినా మానేద్దాం, ఈ ఎక్కువ బర్డెన్ అయితే మాకు వద్దు బాబోయ్, ఎందుకు తలనొప్పి అనిపిస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అలా కావాల్సినవన్నీ కొనిచ్చి, అది కాదమ్మా ఇది కాదమ్మా ఏదో చెప్పి నువ్వు ఎలాగైనా సరే నీకు ఆ ర్యాంక్ వచ్చేయాలి అని చెప్పేసి చేసేస్తారు. ఓకే, అదృష్టవశాత్తు దురదృష్టం దూరమై అదృష్టం దగ్గరై మొత్తాన్ని నీ ప్రయత్నం సఫలపరచబడి ర్యాంకే వచ్చేసింది అనుకో. సైన్స్ వాళ్ళకి ఎంబీబీఎస్, వీడికి ఏఐ IEEE, జేఈఈ, IIE, IT ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి. మీ దగ్గర మీరు ఎలాగో ఇలా ఉంటారు కదా ఫోటోలో. నెక్స్ట్, లేకపోతే ఇలాగా ఏదో ఒక ఫోటో పడిపోద్ది. నిన్ను ఎవరైనా అడిగితే ఏం చెప్తావు చెప్పండి? 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానండి ఇది ఈ ఫోటో తీసుకుని షూట్ వేసుకోవడానికి. ఎంత 2 సంవత్సరాలు నీవు దేవుని మీద ఆధారపడ్డావా? నీ చదువుకునే జ్ఞాన తెలివి మీద ఆధారపడ్డావా? దేని మీద ఆధారపడతారు పిల్లలు? పేరెంట్స్ గా మీరు ఎవరి మీద ఆధారపడతారు? అమ్మా నువ్వు చదువుకైనా పర్లేదు, నువ్వు బైబిల్ చదువుకో, ప్రార్థన చేయి, నీ విశ్వాసంతో దేవుని కొరకు నిలబడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు చెడుతనాన్ని ఆశ్రయించుకో, జీవితం అంతా దేవుని కొరకు నిలబడు, చదువుకుంటున్న దానిలో దేవుడిని తప్పక సహాయం చేస్తాడని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? మెనీ టైమ్స్ మన పిల్లలకి ఏం చెప్తామండి, నువ్వు చదవకపోతే ప్లేట్లు కడుక్కుంటావు, చదవకపోతే అడుక్కుంటావు, చదవకపోతే దిగజారిపోతావు, చదవకపోతే ఎలాగా అలా. అర్రే, యు డిపెండ్ ఆన్ గాడ్ అనేదాన్ని పిల్లలకి నేర్పించాల్సిన తల్లిదండ్రులు మనము ఆధారపడము. రెండోది ఆ కాలేజ్ మీద, కాలేజ్ చెప్పే పాఠాల మీద, వాళ్ళు తీసుకునే ఫీజు మీద మీరు ఆధారపడుతున్నారు. హౌ ద బెస్ట్ వాళ్ళు ఇవ్వగలుగుతారని. ఒకసారి నీ జీవితంలో ప్రతి సమయంలో యేసు క్రీస్తు వారి గురించి అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కాకుండా ఎప్పుడెప్పుడు మీరు ఆధారపడతారు నేను అడుగుతాను, మీకు గబగబ చెప్పాడు. నెంబర్ వన్, నీ గురించి ఆయన ప్రతి పరిస్థితుల్లో చింతిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాలు? ప్రతి పరిస్థితుల్లో ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, నీకు ప్రతిసారి సహాయం చేయగలడు, నీకు తోడుగా ఉంటాడు, నీవు ఆధారపడగలగడమే నిజమైన భక్తి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాలు? ప్రతి సందర్భంలో నీ గురించి చింతిస్తున్నాడా లేదా? అవునా లేదా? ఏమంటే బైబిల్లో ఉండడం వేరు, నువ్వు బైబిల్లో చదవడం వేరు, నువ్వు దాన్ని ఒప్పుకొని నువ్వు చేయటం వేరు. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నీ చింత యావత్ ఆయన మీద వేశారా? ప్రతిసారి వేశారా? ప్రతిసారి వేశారా? నేను ప్రతిసారి అడుగుతాను, ప్రతిసారి వేశారా? ప్రతిసారి వేశారా? నిజంగా చింతించుకుని ఉన్నావా? నిజంగా చింతలేదా? నీకు ఎప్పుడూ చింతించలేదా? అంత సందర్భంలో ఎప్పుడూ నీ లోపల చింత రాలేదా? ఇప్పుడు వచ్చింది. ఏ నోటితో మాట్లాడడం వేరు, నువ్వు వాక్యాల మీద ఆధారపడడం వేరు. ఈరోజు భక్తి ఏంటంటే ఇన్ఫర్మేటివ్ గా మారిపోయింది. ప్రతిదీ నువ్వు కావలిస్తే వెతుక్కునే దగ్గర దొరికిపోయింది. దానిలో నుంచి నీ జీవితంలోనికి ఆ వాక్యము యొక్క సంపూర్ణత ఎక్కడొచ్చింది? నువ్వు ఎలా ఆధారపడుతున్నావు వేరు మీద? ఆధారపడడం అనేది చాలా తగ్గిపోయింది పిల్లరా. ఒకసారి ఆలోచించుకో, ఎక్కడెక్కడ ఆధారపడిపోయా? ఏమంటే మీరు ఎప్పుడైనా డబుల్ మైండెడ్ లేక ద్విమనస్సు అనే పదం విన్నారా? ఫికల్ మైండ్, ద్విమనస్సు అంటే కొన్నిసార్లు ఏం చేస్తుంటారు చెప్పండి? ద్విమనస్సు అంటే ఎలా ఉంటది? నమ్మాలి, నమ్మాలి, నమ్ముతాం, నమ్ముకొని ఉంటాం. ఏంటి నమ్ముతాం? నమ్ముతాం. ఈలోపు బాబు మీరు ఒక మాట, మీరు కూడా ఒక మాట చెప్పరా? ఇప్పుడు ఎవరు నమ్మావు? దేవుడు నమ్మాలి. బాబు మీరు కూడా ఒక మాట చెప్పరా? నువ్వెవరు నమ్మాలి? ఓకే, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉంటావు ఒకసారి ఆలోచించు. ప్రతి సవకరం స్థిరంగా ఆయన మీద ఆధారపడగలగటం నేర్చుకోగలవా? ఎలాగా? ఇంక మరి కదలడానికి వీల్లేదు, స్థిరంగా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభువుని ప్రతి సందర్భములో స్థిరంగా ఆధారపడడం నేర్చుకోవాలి, ప్రయాసపడాలి, అలవాటుగా మారాలి. ప్రతి సందర్భంలో కూడా నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా లేదా, ఆయన మీద ఆధారపడుతున్నావా లేదా, ఏం జరుగుతుందో చెప్తా. నేను ఒక మిషన్ని కొన్నాను. ఆ మిషన్ కంటే ముందు ఒక మాన్యువల్ ఇస్తాడు. నేను అది ఆపరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ మాన్యువల్ని చదవాలి. దానిలో మాన్యువల్ అంతా చదివిన తర్వాత దానిలో ఏముంటుందంటే ఏం చేయాలో ఏం చేయకూడదో ఉంటుంది. డూస్, డోంట్స్. ముందు డోంట్స్ ఉంటుంది, తర్వాత డూస్ ఉంటుంది, ఆ తర్వాత ట్రబుల్ షూటింగ్ అంటే ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం అయితే తొందరపడిపోయి ఆ గ్యారంటీ వారంటీ నాడు చుట్టూ తిరగకుండా నువ్వు ముందు చెక్ చేయాలని ఉంటుంది. ఎప్పుడైనా నీ బైబిల్ ఒకసారి బయట తీయండి. నీ సృష్టికర్త నీ కొరకు తయారు చేసిన మాన్యువల్ ఇది. ఏముంది? నువ్వు ఎలా ఉండాలో దీనిలో ఉంది, ఎలా ఉండకూడదో దీనిలో ఉంది, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలో దీనిలో ఉంది. ఎంతమందికి తెలుసు దీనిలో ఉన్నాయని? మీకందరికీ తెలిసింది ఏంటో తెలుసా? పాస్ట్ గారి దగ్గర తాళాల చెవులు ఉన్నాయి, ఫోన్ నంబర్లు ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, ఇంకేదో పద్ధతులు ఉన్నాయి. ఇమ్మీడియట్ గా నా గురించి ఏముంది, నేను ఇప్పుడు ఆధారపడాల్సిన సంగతి ఏంటి, నా పరిస్థితి వచ్చింది కదా అని నువ్వు బైబిల్ వెతకడం వేరు, దేవుని మీద ఆధారపడడం అంటే అది. కానీ మాన్యువల్ దగ్గరికి రాకుండా, పీరియాడికల్ చెకప్ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఎందుకు నీ హృదయంలో దేవుని మీద ఆధారపడడం తగ్గిపోతుంది? ఒకసారి ఆలోచించు. ఎవ్రీ మిషన్ విల్ హ్యావ్ ద పీరియాడికల్ చెకప్. ప్రతిసారి చెక్ చేసుకోవాలి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆధారపడగలుగుతూ ఆయన మీద పూర్తిగా డిపెండెంట్ అవుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇట్స్ లైక్ 100% వారంటీ. ఎందుకో చెప్తాను, నిజంగా యేసు ప్రభు నమ్మదగిన వాడా కాదా? అప్పుడప్పుడు, ఎప్పుడు? అప్పుడప్పుడే ఎప్పుడునా? నీకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడునా? ఆల్ ద టైమ్, సమ్ టైమ్. విచిత్రం ఏంటంటే చాలా మందికి దేవుని సంగతులు అర్థం కాకపోవటానికి కారణం అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడటం అనే విషయం నేర్చుకోకపోవటం. నువ్వు నేర్చుకోవాలి. ఆల్ ద టైమ్స్ అన్ని విషయాలలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మొదటి విషయం నీకు అలవాటుగా మారాలి, రెండవది సొంతాన్ని అణుచుకోవాలి, మూడవది ఆధారపడటం దేవుని మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం ప్రయత్నించాలి. నంబర్ ఫోర్, మీరు ఎప్పుడైనా సీఎంఆర్ లోపలికి వెళ్ళినంటనే మిమ్మల్ని అక్కడ ఒక ద్వారంలో నుంచి పంపిస్తారు. వాళ్ళకి ఇంకా ఏమైనా అనుమానం వచ్చింది అనుకోండి, దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? పైనుంచి ఒకసారి కింద చేస్తాడు. ఏముంటది దీనిలో? నీ దగ్గర ఏవైతే అత్యంత ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయో వెంటనే మొత్తం అలరబెట్టంగానే మీరు ఊహించలోపు నువ్వు తీసుకెళ్లిపోతారు పక్కే. దట్ వాస్ ట్రైన్డ్. ఎందుకంటే అక్కడ ఇంకా ఎవరికి అనుమానం రాకుండా ఏమైనా అయితే పారిపోతారు, అలర అయిపోద్ది. ఈ మెటల్ డిటెక్టర్ ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి మెటల్ ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమోనని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈరోజు నాలుగో విషయాన్ని నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే వాళ్ళు వెతుకుతున్నారో, ఏ వస్తువుతోనైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో అది రాకుండా చూడాలని, వాళ్ళు సంస్థని కాపాడుకోవటానికి ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోలీస్ బందోబస్తు చేసేటప్పుడు మరొక రింగ్ లాగా ఉంటుందండి. వాళ్ళు కానిస్టేబుల్స్ ఆ సీఎం గారు వెళ్ళే దారి, ఆ మినిస్టర్స్ వెళ్ళే దారిలో ముందుగానే వాళ్ళు ఆ కాలంలో చుట్టూ తిరుగుతుంటారు, కుక్కను తీసుకెళ్లిపోయి చెక్ చేస్తూ ఉంటారు. ఏమిటి దాని ఉద్దేశం? నష్టం కలగకుండా అక్కడ ఏమైనా ప్రమాదకరమైన వస్తువులు ఉనికి ఉంటే దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచించు, నీ జీవితంలో దేవుని ఉనికిని ప్రతిసారి నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీ లైఫ్ లో దేవునిలో నిలిచి ఉండడం అనంటే దేవుని ఉనికిని గుర్తించడం అవుతుందా? ప్రతిసారి రికగ్నైజ్ చేయగలుగుతున్నారా? అప్పుడప్పుడే గుర్తొస్తుందా? దేవుని సన్నిధిని ప్రతిసారి గుర్తు చేస్తున్నారా లేదా? ఒకసారి ఆలోచించండి. ఏమండి యోషువా 1:6 ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నాడు. అంటే ఉంటాడా ఉండడా? విడవను ఉంటాను అంటే అర్థమేంటి? రైట్. ఇప్పుడు నీకు దగ్గరగా ఉన్నాడు అనే భావం వేరు, ఉన్నాడు అనుకోవటం వేరు, ఉన్నాడు అని నమ్మడం వేరు. ఏం చేయాలి? ఉన్నాడు. అందరి నమ్మకం చూడండి, పిల్లలు పెద్దలు అన్ని సందర్భాల్లో నువ్వు అలాగే నమ్మేవా నీతో దేవుడు ఉన్నాడని? నువ్వు చేసే అన్ని పనుల్లో అలాగే నమ్మేవా? నా మాట అర్థమైందా? నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నాతోనే దేవుడు ఉన్నాడు కాబట్టి అని నమ్మేవా? నీ ధైర్యం ఏంటి తెలుసా? ఆయన లేడు, ఆయన చూడడు, ఆయన కనపడదు, ఆయన వినడు. హాయ్ ఊరుకో మరీను. నువ్వు పడుకునేటప్పుడు అది తెలుసా తెలీదా? నువ్వు పడుండడానికి తెలుసు, నువ్వు లేచడానికి తెలుసా తెలీదా? నువ్వు ఇంకెక్కడో ఫ్లైట్లో వెళ్ళిపోవడం తెలుసా తెలీదా? ఆకాశం మీదకి ఎక్కిపోయినను అక్కడ ఉన్నాడు. ఏమండి, నువ్వు బీచ్ లో ఆడుకున్నా అని తెలుసు, నువ్వు పుస్తకం పట్టుకున్నా అని తెలుసు, నువ్వు పక్క వేసుకున్నా అని తెలుసు, నువ్వు ఫోన్ పట్టుకున్నా అని తెలుసు, నువ్వేం చేసినా అని తెలుసా తెలీదా? ఉన్నాడా లేడా? ఉన్నాడని ఇప్పుడు చెప్పుకో. నిజంగా నువ్వు చేసే పని అప్పుడు నీకు ఆయన ఉన్నాడని ఆయన ఉనికిని గుర్తించావా? ఏమండి బాగా దెబ్బలాడుకుంటున్నారు పాస్టర్ గారు. ఒక్కసారి ఏం చేయను మా గృహానికి అని ఫోన్ చేశాడు అలా ఆయన. ఏంది ఆయన ఇంత ధ్యానంగా అడుగుతున్నాడు? ఒక్కసారి మీ టీచర్ గారు ఏం చేస్తున్నారు చూద్దురు రండి అన్నాడు. మా టీచర్ గారు అనగానే నాకు ఎక్కడో ఏదో అనిపించింది. సరే వెళ్దామని ఇల్లా ఎంగేడ్ అక్కడ టీచర్ పాఠాలు కాదు, ఏవో చేస్తుంది. ఆ విపరీతమైన శబ్దాలు, ఆ మాటలు, ఆ చేష్టలు, ఆ చేతులు ఇసరడాలు, సామాన్లు, ఆ తిట్లు. ఆయన అన్నాడు, ఆత్మీయ శిష్యులు. అప్పుడు నన్ను చూసి ఫోన్ చేశాడు అన్నయ్య, మా ఆయన ఫోన్ చేశాడా? అమ్మా నేను వచ్చాను, నువ్వు తగ్గించావు, ప్రభువు నీ ఇంటిలో ఉన్నాడన్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఆయన ఉనికి ఉండదనుకున్నావు కదా, చూడనుకున్నావు కదా, నీ ఇష్టోచనం నువ్వు చేయొచ్చు అనుకున్నావు కదా, ఎవరెవరితో ఏమేం చేస్తున్నావో నీ ఇష్టోచనం నువ్వు చేయొచ్చు అనుకున్నావు. ఆయన ఉనికి నువ్వు గుర్తించావా? ప్రభువులో నిలిచి ఉండడం అంటే ఆయన ఉనికిని ప్రతిసారి గుర్తించడం. ఒక ప్రమాదాన్ని గుర్తించడానికి వాళ్ళు పరుగులు పెడతారు, కిలోమీటర్ల ముందు ప్రయత్నించేస్తారు. అలాంటిది ఆయన ప్రత్యక్ష సన్నిధిని నువ్వు గుర్తించడానికే నువ్వు ఒప్పుకోనట్లేదంటే అసలు ఏమనాలి నీ భక్తి? ఎవరసలు మీరు చేసే ప్రతి పనులు ఆయన ఉనికిని గుర్తించారా? నీకు తెలుసుందా నీ ఇంట్లో ఆయన ఉన్నాడు? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇప్పుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ఇప్పుడు నన్ను చేస్తున్నాడు. ఎవ్రీ టైం నీ హృదయం మీతో ఏం చెప్పుద్ది? ఊరుక అంత తీరికేటి. ఇక్కడ పగలైతే యేసుప్రభుకి అక్కడ రాత్రి కాదా? అక్కడ రాత్రి అయితే మనకి పగల కాదా? సో అందుకే తమ్ముడు అన్నాడు రాత్రి పదకొండు తర్వాత లభిస్తాడని. ఏరా అంటే
ప్రభు అప్పుడు అమెరికాలో ఉంటాడు కదన్నా.
హౌ ఫుల్ నివాస్. అరే ఆయన పగలు రాత్రికి అతీతమైన వాడు అన్న విషయం వాడికి అర్థం కావట్లే. వాడి మనసుతో వాడికి కావలసినట్లుగా దేవుని దూరం చేసుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, మీకు మాట చెప్పాలి, ఇక్కడ చాలా మంది పిల్లలు విచ్చలవిడిగా బరితెగించి దేవుని వాక్యానికి విరుద్ధమైన స్వనీతిని బట్టి శరీరానుసారమైన లోకంలో ఉండే అనేకమైన బలహీనతలకు తెగబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మాట్లాడండి, ఆయన వెళ్ళిపోలేదా? ఆయన అందరినీ ఆశీర్వదించి పరమలోకి తీసుకుపోయాను, లోక సువార్త చదవలేదా? వెళ్ళిపోయాడా?
దేవుని స్తోత్రం.
మాట్లాడరే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే ఎవరా ఇద్దరు? బైబిల్ అదే స్పెసిఫై చేయలేదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు కూర్చుంటే అనలే. విన్నారా? ఇప్పుడు ఎవరెవరున్నా ఆయన ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు. ఇది విన్నారా? పోనే మన మధ్యలో ఉంటాడని. వెరీ గుడ్. మన హృదయంలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన హృదయంలో ఆయన ఉన్నాడు, మన తలంపులలో ఆయన ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. మన హృదయంలో ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఎంతమంది నమ్ముతారు? అందుకేనండి నాకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు, నా హృదయం నా ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండనివ్వకుండా ప్రతిసారి ఆయనకి ఇష్టం వచ్చినట్టు నన్ను ఉండమంటున్నాడు అందుకు అమ్మాయి. నో ప్రాబ్లం. ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. ఆ రోజు కూడా ఆయన చెప్తాడు, నువ్వు రావడం నాకు ఇష్టం కానీ నీ ఇష్టం ఎక్కడ తీసుకెళ్ళదు అక్కడికి వెళ్ళంటాడు. ఎక్కడికి వెళ్తుంది అప్పుడు? అది ఆరని అగ్ని పురుగు చావదు, అగ్ని ఆరు అక్కడ తీసుకెళ్లి పెడుతుంది నిన్ను. జాగ్రత్త, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిన్ను చూస్తున్నారు అనేటప్పుడు నిజంగా నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నీ ఉద్దేశాలు ఎలాగుంటాయి? నీ పనులు ఎలాగుంటాయి? నీ మాటలు ఎలాగుంటాయి? నీ చూపులు ఎలాగుంటాయి? ఒకసారి ఆలోచించండి, ఎలా ఉంటాయి? ప్రభు నిన్ను చూస్తున్నాడు అని అంటే ఎలా ఉంటాయి? ఒకసారి చూడండి, నమ్మకం చూడండి, ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీతో ఉన్నాడు, ఆయన ఉనికి నిన్ను గుర్తించడం ప్రారంభిస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఏం ఆలోచిస్తావు? నువ్వు చేయాలనుకున్న పనులన్నీ జరుగుతాయా జరగవా? నీకు ఇష్టం ఉంటే చెయ్యి, ఏం పర్వాలేదు, ఆయన చూస్తుంటాడంటే ఏమన్నా ఆపేడే. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, దయ్యం పట్టినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్త యేసు ప్రభు కావాలా? ఎప్పుడు యేసు ప్రభు కావాలి? ఎప్పుడు దయ్యం పట్టినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్త యేసు ప్రభు కావాలా? జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్త యేసు ప్రభు కావాలా? ప్రయాణాల్లో యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు కావాలా? గొడవలు జరిగినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు యేసు ప్రభు కావాలా? ప్రమాదం నష్టం కలిగినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు యేసు ప్రభు కావాలా? పరీక్షలప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు యేసు ప్రభు కావాలా? ప్రమోషన్స్ అప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు కావాలా? ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు కావాలా? నీకు కావాల్సినటువంటి ఆ సర్టిఫికెట్లు కాగితాలు డాక్యుమెంట్స్ రావడం కోసం యేసు ప్రభు కావాలా, ఉత్తప్పుడు యేసు ప్రభు కావాలా? ఇన్ని అడిగినా మాట్లాడరేమండి. ఎప్పుడు కావాలి నీకు యేసు ప్రభు? ఇంతకీ ఆయన ఉనికి నీతో ఉందన్న విషయం గుర్తిస్తే అప్పుడప్పుడే కావాలా, ఎప్పుడు కావాలా? నిజానికి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడు అవసరమో అప్పుడే యేసు ప్రభు నుంచి వెళ్తాం. దయ్యం పట్టినప్పుడే పాస్టర్ గుర్తు వస్తాడు, చర్చి గుర్తు వస్తుంది, యేసు ప్రభు గుర్తు వస్తాడు. ఒక్కప్పుడు ఎందుకు గుర్తు వస్తాడు? ఒక్కప్పుడు యేసు ప్రభు ఉంటాడా ఉండడా? అసలు ఆ ఉనికి నువ్వు ఎలా గుర్తిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఆయన ఏమన్నాడంటే ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు? అప్పుడప్పుడు. ఉన్నాడా లేదా? మరి నువ్వు గుర్తించట్లేదే, గుర్తిస్తే ఏమవుతుంది? నువ్వు చేసే పనులు ఏమవుతాయి? నువ్వు చేసే పద్ధతులు ఏమవుతా ఉంటాయి? ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏమవుతుంది? ఓకే ఫైన్, మెసేజ్ డిలీట్ చేయడం ఎంతమందికి వచ్చు? ఎస్ఎంఎస్ డిలీట్ చేయడం ఎంతమందికి వచ్చు? వెరీ గుడ్. వాట్సాప్ లో ఆ మెసేజ్ డిలీట్ చేయడం ఎంతమందికి వచ్చు? ఇంకేముంటాయి, ఇన్స్టాగ్రాము, మెయిల్స్, ఇంకేముంటాయి, ఫేస్బుక్స్, వీటిని ఇమీడియట్ గా డిలీట్ చేయడం ఎంతమందికి వచ్చు? చాలా స్పీడ్గా చేస్తారు. అవన్నీ తీయడం ఎంతమందికి వచ్చు? డిలీట్ అయిపోయినవన్నీ తీయడం ఎంతమందికి వచ్చు? మీరు ఎంత అయినా డిలీట్ చేయండి, ఇట్ కెన్ బి రీప్రొడ్యూస్డ్, తిరిగి తీసేయచ్చు, అవన్నీ వచ్చేస్తాయి. ఓకే ఫైన్, ఈ టెక్నాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని హ్యాకర్స్ ని పక్క పెట్టేద్దాం. తెలుసా తెలీదా? ఆయనకి తెలుసా తెలీదా? చూస్తున్నాడా చూడలేదా? నువ్వు చెరపడం చూస్తున్నాడా లేదా? నువ్వు చేయడం చూస్తున్నాడు? ఎవరి కళ్ళు కప్పేస్తావు? వినపడుతుందా? వినపడుతుందా? ఎవరు వస్తున్నారు? వినపడుతుందా? మీ చేతులు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాయో. ఆయన ఉనికి నువ్వు గుర్తిస్తే నువ్వు చేయగలవా? అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నేను నిలిచి ఉండాలి అనుకుంటే నా అలవాట్లలో క్రీస్తుని చూడడం, క్రీస్తుని మాట్లాడడం నాకు నేర్చుకోవాలి. ఆయనలో నేను నిలిచి ఉండాలి అని నాకు తెలిస్తే ప్రతిసారి సెల్ఫ్ అనే నా సొంతాన్ని నేను అణుచుకోవడం ప్రయత్నించాలి. ప్రతిసారి నా డిపెండెన్సీ, ఆధారపడడం, దేవుని మీద ఆధారపడడం పెరగాలి. నాలుగోదిగా ఆయన ఉనికిని ప్రతిసారి నేను ప్రతి సందర్భంలో గుర్తించాలి. దేవునికి రెస్ట్ ఎప్పుడు? వెన్ జీసస్ విల్ టేక్ రెస్ట్. మాట్లాడండి. వాట్ ఈస్ ఇస్ రెస్ట్ టైం? పోనే రెస్ట్ టైం, రెస్ట్ టైం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? ఐఎస్టీయా లేకపోతే ఇంకేదైనా ఎస్టీయా, జిఎంటీయా? నీ హృదయం నీతో చెప్పే విషయం గుర్తుపెట్టుకో, ఆయన నీతో ఉన్నాడు. ఒకసారి మీ పక్కలోకి చెప్పండి, నీ మన మధ్యలో ఉన్నాడు, మన తలంపుల్లో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో ఉన్నాడు. ఆయన ఉనికిని నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలి? ఇప్పుడు ఆయనలో నిలిచితేనే నువ్వు ఫలిస్తావు, లేకపోతే ఏమవుతావు? ఫలించని ప్రతి తీగ ఏం చేస్తాడు ఆయన? మామూలుగా పారాడు భయ్యా, ఎక్కడ పడేస్తానన్నాడు? అగ్నిలో పడేస్తానన్నాడు. నువ్వు ఈరోజు నాలుగు విషయాలు నేర్చుకున్నావు. ఈ నాలుగు విషయాలు నువ్వు ప్రాక్టీస్ చేయి. మరొక నాలుగు విషయాలు ప్రభు నీతో మాట్లాడేంత వరకు నీ హృదయంలో నుంచి నువ్వు చేసే ప్రతి పని లెటస్ ప్రాక్టీస్ ప్రాక్టికలీ. ప్రయత్నించేద్దాం, బి సీరియస్. నిజంగా ఆయన రాకడకు జరుగుతున్న ప్రతి సూచక్రియల్లో ఈరోజు రేపు అన్నట్టుంది. కాబట్టి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీ హృదయంలో నుంచి ఈ పనులు చేయటం నువ్వు ప్రారంభించాలి. ప్రార్థన చేద్దాం. ప్రభు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, లేక ప్రతి వారము రోజు కాదు, ప్రతి సెకండ్ నేను ప్రగుర్తించాలి నీ ఉనికిని. నాకు అర్థమవుతుంది, నా పరిస్థితులన్నీ నాకు అర్థమవుతున్నాయి, నేను చేస్తున్న పనులన్నీ నేను ఎలా మార్చుకోవాలో నాకు అర్థమవుతుంది, నా క్రియలు నేను ఎలా సరిచేసుకోవాలో నాకు అర్థమవుతుంది. ఇక నుంచి ప్రభువా నేను ఆ పరిస్థితులన్నింటిలో నుంచి దాటి దేవుని సంగతులు అర్థం చేసుకొని నీ కొరకు బ్రతకటానికి నాకు నేర్పించండి. నాయనా, నేను ఖచ్చితంగా ఒకరోజు నీ దగ్గరకు వస్తాను, నువ్వు నన్ను తీసుకెళ్తావు, కానీ ఆ తీసుకెళ్లిన తరువాత నేను సిగ్గుపడకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో మేము జీవించాలని నీ చిత్తం అయ్యింది. దానికి తగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రేమైన కుటుంబాలు నీ చేతుల్లోకి అప్పగిస్తున్న, నిజముగా నువ్వు వారికి తోడుగా ఉన్నావు ప్రభువా. ఈ పరిస్థితులన్నిటిలో వారు విడుదల పొంది దేవుని యందు ఆనందించడానికి సహాయం చేయండి. నీ నీతి కొరకు మమ్మల్ని నిలబెట్టండి. పరిశుద్ధుడా, ఈ లోకంలో క్రైస్తవులు అనుకునే మేము దేవునితో ఉన్నామనుకునే భ్రమలో ఉన్నాం. కనీసం దేవునికే దూరంగా ఉంటున్నామనే విషయం మాకు అర్థమవుతూ దేవుడు నాతో ఉన్నాడనే చెప్పడానికి నువ్వు కోరుకున్న పద్ధతి, దానికి తగ్గట్టుగా నన్ను సిద్ధపరచండి. ఈరోజు మేమందరము భక్తి చేస్తూ మేము దేవునితో ఉన్నామనుకుని మాకు నచ్చిన జీవితం, నచ్చినట్లు స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఇప్పుడు మేము దాన్ని అర్థం చేసుకున్నాం. దేవుని కొరకు బ్రతకడం ఎలాగో, దేవుని కొరకు జీవించడం ఎలాగో, దేవుని కొరకు సాక్షులు ఉండడం ఎలాగో. ఒకరోజు నువ్వు మమ్మల్ని లేపినప్పుడు, మేము నీ ఎదుటికి వచ్చినప్పుడు నిందారహితంగా, సిగ్గుపడలేని పరివారంగా, తల ఎత్తుకుని నిలబడినట్లు మేము నీ యందు నిలిచి ఉండడం ఈ భూమి మీద మాకు ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయమని, ఈ నాలుగు మంచి విషయాలు మా జీవితాలలో మార్గంగా ఉంచి నడిపించమని మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిజమైన అన్యోన్య సహవాసం నీ పిల్లలు నీ ముందు తరలవలసిన నీ బిడ్డలందరికీ సదాకాలం తోడయండి. క్రీస్తునందు నిందారహితంగా తల ఎత్తుకుని నిలిచినట్లు ఫలించునుగాక, ఆమేన్.